ఈ పద్యాన్ని కంఠస్థం చేసుకోండి. ఒత్తి కొనుచు రాణీ జనదు ఎత్తిన రోగముల రిపుల ఇంద్రియముల ఉత్పత్తి దశన చెరు పొందగు. అసలు అది పుట్టకుండానే నాశనం చెయ్యి. మెత్తన కారాదు, ఆ విషయంలో మాత్రం నువ్వు మెత్తపడకూడదు, అంటే కొంచెం లొంగిపోకూడదు. ఒక్క టీయే కదా అనుకుంటే ఒకటి పది టీలు అవుతుంది తర్వాత, అప్పుడు వీడు పెటీయమంటాడు. ఒక్క టీ కాస్త వీడు పెటీయం అనిపిస్తుంది. రాదు మీద జయింపన్, పైన ఇంకా జయించాలంటే జయించలేము, కొంచెం దానిని నిగ్రహించటమే తపస్సు. మహారాజా ఈ పని నువ్వు చేయలేదు. వాళ్ళు రాజుగారికి దుర్బుద్ధితో బోధ చెయ్యడానికి చెప్పినప్పటికీ చెప్పిన విషయం మాత్రం ఉత్తమ ఉత్తమ విషయమే చెప్పారు. దేవతలతో శత్రుత్వం తెచ్చుకుని వాళ్ళని చంపకుండా వదిలిపెట్టడంతో వాళ్ళు విష్ణువుని ప్రార్థించి నిన్ను చంపడానికి విష్ణువుని పుట్టిస్తున్నారు. అయ్యింది ఏదో అయ్యింది. విష్ణువుని చంపడానికి మా దగ్గర మంచి తెలివితేటలతో కూడిన ఒక పద్ధతి ఉన్నది. బుద్ధితో మేము ఆలోచించి విష్ణువుని చంపడానికి ఒక ప్రణాళిక పెట్టాం. ఆ ప్రణాళిక నీకు చెబుతాం, దాన్ని అమలు చేసావా ఇక విష్ణు ఉండడు, ఆయన చచ్చిపోతే మనం సుఖంగా ఉండొచ్చు అనగానే కంసుడికి ఆనందం కలిగి విష్ణువు చచ్చిపోతాడంటే ఏదన్నా చేస్తాను చెప్పండి అన్నాడు. ఏముందయ్యా, విష్ణువుకి అసలు శరీరం లేదు, ఆయన ఎక్కడుంటాడు? ఎక్కడ పద్మాకర్ గారు పురాణం చెబితే అక్కడ ఉంటాడు, ఎక్కడ భక్తులు వింటూ ఉంటే వాళ్లలో ఉంటాడు. అమరశ్రేణికి నెల్ల చక్రిముఖరుండు ఆ చక్రి ధర్మంబునందమరున్ గోవులు భూమిదేవులు తితిక్షామ్రాయ కారుణ్య సత్యములున్ యాగతపోదమంబులును శ్రద్ధాశాంతులున్ విష్ణుదేహములు ఇన్నింటిని సంహరించిన అతండంతంబును పొందెడిన్. విష్ణువుకి ప్రత్యేకంగా ఒక శరీరం లేదు, ఆయన ఇతరుల శరీరాల్లో ఉండి బతుకుతాడు. ఎవరి శరీరాల్లో ఉంటాడు? ఎవడు దగ్గర ధర్మం ఉంటే వాడిలో ఉంటాడు. కాబట్టి ధర్మముగా నడుచుకునే వాళ్ళందరినీ చంపేద్దాం, ఇంకప్పుడు గొడవ ఉండదు. ధర్మం లేకపోతే ఆయన ఉండలేడు కనుక. అంటే నిజంగా చెప్పాలంటే కంసుడి యొక్క భటులు ఇక్కడ లేరు కాబట్టి మీరు బతికిపోయారు, లేకపోతే మీరంతా పరమధర్మాత్ములు అని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. కాబట్టి ఇలా ధర్మాత్ములందరినీ చంపేయమన్నాడు వాడు. ధర్మము ఎక్కడుంటే అక్కడ విష్ణు ఉంటాడు కనుక ధర్మాచరణ చేసేవారిని చంపేద్దాం. ఇంకా గోవులు ఎక్కడుంటే అక్కడుంటాడు కాబట్టి గోవులు చంపేద్దాం. ఇప్పుడు అర్థమైంది, హైదరాబాద్లో తురకాళ్ళు ఎందుకు చంపేస్తున్నారు అనుకుంటారు గోవుల్ని? గోవుల్లో విష్ణు ఉంటాడు, విష్ణువు చచ్చిపోతే కానీ వాళ్ళు కౌశుళ్ళు, వాళ్ళు బతకాలి, అందుకని గోవుల్ని చంపేయి. గోవులు చచ్చిపోతే ఇక విష్ణువుకి శరీరం ఉండదు. భూమిదేవులు ఎక్కడ బ్రహ్మశ్రీలు ఉంటారో బ్రాహ్మణులు అక్కడ ఉంటాడు కాబట్టి బ్రాహ్మణోత్తములందరినీ నరికి అవతల వారి. తితిక్ష ఓర్పు, కొంతమంది దగ్గర చాలా ఓర్పు ఉంటుంది, ఎప్పుడు సహనంగా ఉంటారు, ఎంత తిట్టిన అవతల వాడు నవ్వుతూనే ఉంటారు, చూసారా మీరు? దానికి తితిక్ష ఓర్పు అని పేరు అన్నమాట. ఓర్పు ఉన్న వాళ్ళలో విష్ణు ఉంటాడు, అందుకే ఓర్పు లేకుండా కొంతమంది విష్ణువు ఆ శరీరంలో ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఎప్పుడు ముఖం చిట్లించి అని అరుస్తారే, వీళ్ళంతా విష్ణువు తమ శరీరంలో ఉండడం ఇష్టం లేక అలా చేస్తారు. పేరుకి వాళ్ళ పేరులో విష్ణుమూర్తి ఉంటాడు కానీ వాళ్ళలో విష్ణు ఉండడు. ఎందుకని ఎప్పుడు చూసినా చికాకేగా, ఎవరైనా రెండు ముక్కలు మాట్లాడితే మూడోసారి గయ్యి గయ్యి అంటున్నాడంటే అందులోంచి విష్ణువు పారిపోతాడు. విష్ణువు ఉండాలంటే ఇప్పుడు మీరంతా ఏం చేయాలన్నమాట? ఓర్పుతో ఉండాలి. ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, మీ భర్త వచ్చి అప్పడాల కర్రతో నెత్తి మీద కొడితే కొట్టండి అన్నారా, మీలో విష్ణువు ఉంటాడు. మీ భార్యామణి వచ్చి నెత్తి మీద డామ్మని నలుగురు చూస్తూ ఉండగా కొడుతున్నప్పటికీ భర్త గారు చాలా ఓర్పుగా ఉన్నారా, ఆ భర్త గారిలో విష్ణువు ఉంటాడు. పెళ్ళాన్ని నన్ను కొడుతుందా అన్నాడా పొరపాటును కూడా, అక్కడ శ్రీమన్నారాయణుడు ఉండడు కాక ఉండడు. బస్ ఎక్కేటప్పుడు ఏమే వెనకబడ్డామని పెళ్ళాన్ని తెగతిట్టాడా, అక్కడ విష్ణు ఉండడు. అలాగే భర్త గారు భార్యను తిట్టిందా, అక్కడ విష్ణు ఉండడు. ఓర్పు ఎక్కడుంటే అక్కడ విష్ణు ఉంటాడు. ఆమ్నాయ, వేదములు ఎక్కడ చదివితే అక్కడ విష్ణు ఉంటాడు కాబట్టి వేద పఠనం చేసేవారిని చంపేద్దాం. కారుణ్య, కరుణ ఉన్న వాళ్ళలో విష్ణు ఉంటాడు కాబట్టి కరుణాస్వరూపులు చంపేద్దాం. సత్య తపోదమంబులును, ఎవరిలో సత్యం ఉంటే అక్కడ విష్ణు ఉంటాడు కాబట్టి నిజం చెప్పేవాళ్ళని చంపేయి. తపస్సు చేసేవాళ్ళని చంపేయి. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళని చంపేయి. యాగంబులున్, ఎక్కడ పొద్దుటే నారాయణ యాగం జరుగుతుందో అక్కడ విష్ణు ఉంటాడు కాబట్టి యాగం జరిగే చోటుకి వెళ్ళి ఆ యాగం చేసేవాళ్ళందరినీ చంపిపారేద్దాం. శ్రద్ధగా పురాణం వినే చోట విష్ణు ఉంటాడట. శ్రద్ధా శాంతులున్ అని రెండింటినీ ఒకే చోట చేర్చారు. మీరంతా ఎంత శ్రద్ధగా ఫోన్లు పక్కన పెట్టి పురాణం వింటున్నారు అంటే ఇక్కడ విష్ణు ఉంటాడు. శాంతముగా ఎవరుంటే వారిలో విష్ణు ఉంటాడు. ఇవన్నీ విష్ణు దేహములు, విష్ణువు యొక్క శరీరములు. వీటన్నిటినీ చంపేస్తే ఇంకా విష్ణువుకి ఉండడానికి స్థానం ఉండదు. స్థానం లేకపోతే తనంత తానే నశించిపోతాడు. కాబట్టి మనం ఏం చేద్దాం, గోవుల్ని చంపేద్దాం, విప్రుల్ని చంపుదాం, ధర్మపరుల్ని చంపుదాం, సత్యం పలికే వాళ్ళని చంపుదాం, యజ్ఞం చేసే బ్రహ్మగారిని, పూర్ణాహుతి చేసేవాళ్ళని, పక్కన నెయ్యేసేవాళ్ళని, కూర్చుని నారాయణ అనేవాళ్ళని అందరినీ చంపి పారేద్దాం. వరుసగా ఓం నమో నారాయణ అన్నవాడల్లా, మైకులు అన్నవాడన్నా వేసి పారేద్దాం అంతే. ఇంకా సత్యం పలికే వాడిని చంపేద్దాం, జ్ఞానముతో శ్రద్ధతో పురాణములు విరే వాళ్ళని చంపేద్దాం. అప్పుడు విష్ణువుకి ఉండడానికి అవకాశం లేక తనంత తానే నశించిపోతే, ఆయన నశించిపోతే మనం సుఖంగా ఉంటాం, ఆయన నశించకపోతే మనం కృషిస్తాం. ఆయన్ని చంపడానికి ఇదే మార్గం అనగానే, అబ్బా మీరు కదా మంత్రులు అంటే, ఇంకా చాలామంది మంత్రులు ఉన్నారు, వాళ్ళు కంత్రిలు తప్ప నిజమైన మంత్రులు కాదు. మీలాంటి వాళ్ళ వల్ల నాలాంటి రాజుగారు సుఖం పొందుతారు, మీకు ఈనాములు ఇచ్చాను అని జీతం ఒకేసారిగా మంత్రులకి ఉంది. వాళ్ళు తలుచుకుంటే ఎక్కడైనా బిల్లు పెట్టేసుకోవటం, వాళ్ళ జీతాలు వాళ్ళే పెంచేసుకుంటారు, మిగతా వాళ్ళకి పెంచరు కానీ. అందువల్ల మొత్తం పెంచేస్తాడు ఆయన. ఒక్కొక్క మంత్రికి అంత పూర్వం వచ్చేదానికి 16 రెట్లు జీతం పెంచి సంతోషపడి గౌరవించి కానుకలిచ్చి, ఇక వరుసగా పూతన, శంబరాసురుడు, తృణావర్తుడు, బకుడు, ప్రలంబుడు, అరిష్టుడు, ముష్టికుడు, కేసి, ధేనుకుడు, ద్విమిదుడు, ఇటువంటి వాళ్ళందరినీ పిలిచి వెళ్ళండి, ఎక్కడ పిల్లలుంటే వాళ్ళని చంపండి, గోవుల్ని చంపండి, బ్రాహ్మణోత్తములు చంపేయండి, యజ్ఞాలను ధ్వంసం చేయండి అని పంపిస్తే, ఇక వీళ్ళు రెచ్చిపోయి భూమి మీద పడిపోయారు. ఇంకా చూడండి, భూమి మీద ఎక్కడ యజ్ఞాలు లేవు, యాగాలు లేవు, తపస్సు లేదు, దమం లేదు, శ్రద్ధ లేదు, శాంతి లేదు. వెదకి వెదకి దైత్య వీరులు సాధులను అడపవారి బలములడగిపోయే యశము సిరియు భద్రము ఆయువు ధర్మంబులు ఆర్యహింస చేయ అడగుగాదే. ఈ రాక్షసులు వెతికి వెతికి మారుమూలలకు కూడా వెళ్ళి, అడవుల్లోకి వెళ్ళి, పల్లెలకి వెళ్ళి సాధువుల్ని సర్వనాశనం చేసేశారు. పాపం ఋషీశ్వరుల గడ్డాలకి నిప్పు పెట్టేశారు, గోవుల్ని నరికి పారేశారు, ఆ గోమాంసాన్ని కాల్చుకుని పచ్చిగా తినేశారు. ఇంతెందుకు, ఇందాక చెప్పిన పై వస్తువులందరినీ చంపడం మొదలుపెట్టారు వాళ్ళు. అలా చంపగా చంపగా రాక్షసులకి పోయే కాలం దగ్గరకు వచ్చి యమధర్మరాజు గారి కింకర్లు వెనక్కి ఆడడం మొదలుపెట్టారట. ఇంకా వాళ్ళకి కేవలం 2-3 ఏళ్లలో పోయే కాలం వచ్చిందనమాట. చాలామంది ముందే చచ్చిపోయారుగా, కంసుడు చచ్చిపోయారో కూడా అనుయాయులు చాలామంది పోయారు. వాళ్ళంతా తాము చేసిన పాపముల వల్ల అకాల మరణం పొందారు, లేకపోతే వాళ్ళకి ఇంకా ఆయువు ఉన్నది. ఆయువు ఉన్నప్పటికీ పాపములు ఆయువుని తొలగజేస్తాయి. ఇక అక్కడ వ్రేపల్లెలో తెల్లవారగానే యశోదాదేవి తన పక్కలో ఉన్న బాబును చూసుకుంది. అప్పటిదాకా ఆవిడకి ఏ ప్రసవమైందో ఏమీ తెలియదు. యోగమాయా ప్రభావంతో గాఢంగా నిద్రపోతున్న ఆవిడ పొద్దునే లేచి చూసుకుని, అబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్నాడో, రాత్రి నిద్ర పట్టిందేమిటబ్బా, నిద్రట్లో తెలియకుండానే సుఖప్రసవం అయిపోయింది, ప్రసవం అయ్యాక చూసుకుంటే మంచి బలే ఉన్నాడు బాబు అనుకుని నందుడికి చెప్పింది. క్షణాలలో వార్త వ్యాపించేసింది. వార్త లక్షణమే వ్యాపించడం అంటే, ఎక్కడో చోట అదిగో పులంటే ఇదిగో తోక అనే లక్షణం ఉన్నవాళ్ళు కదా లోకులంటే. అందువల్ల వ్రేపల్లె మొత్తం శ్రీకృష్ణుడు పుట్టాడనే మాట తెలిసిపోయింది. ఆడవాళ్ళు లేచారు, అబ్బా ఇన్నాళ్ళకి మన మందలో వ్రజభూమిలో ఒక శుభవార్త విన్నాం, యశోదాదేవికి షష్ఠి పూర్తి అయ్యాక కొడుకు పుట్టాడు. నిజంగా యశోదాదేవికి అప్పటికి 60 ఏళ్ళు పూర్తయ్యాడు, షష్ఠి పూర్తి అయ్యాక ఆవిడకి పుష్టి పూర్తయిందనమాట. ఒక్కొక్కళ్ళ అదృష్టం అది. అప్పుడు కూడా పిల్లలు పుడతారంటే దైవానుగ్రహం ఉంటే ఏదైనా దొరుకుతుంది, దైవానుగ్రహం ఉంటే ఇప్పుడు అప్పుడు అనే తేడా లేకుండా మనం అనుకున్న సంతానం వచ్చి తీరుతుంది. కొంచెం గట్టిగా పట్టుకోవాలి, దృఢంగా పట్టుకోవాలి. అందుకనే గోపికలు ఏమనుకున్నారు ఈ వార్త వినగానే, ఏమి నోము ఫలమో ఎంత ప్రొద్దక వార్త వింటి మవలలార వీనులలర మనయ్య సోద చిన్ని మగవాని గనెనట సూచి వత్తమమ్మా సుదతులారా. మనం ఏమి నోము నోచుకున్నామో ఆ నోముకి ఫలితంగా ఇంతకాలమునకు ఒక శుభవార్త విన్నాం. మన యశోద ఓ బుజ్జి బాబుని కన్నదట. ఈ చిన్ని మగవాణి కనినట అనే దానిపై చాలామందికి అనుమానం. ఎవడైనా చిన్న మగవాణి కాకపోతే అంత మగవాణి ఎవరు కనరు కదా. మరి ఎందుకన్నాడు, పోతన గారికి ఏమైనా చదువు రాదా? అంతటి మహాపండితుడు సరిగ్గా వరంగల్లో పుట్టాడు ఆయన. ఆ పక్కనే చాలా దగ్గరలో ఉంటుంది బంబెర అనే ఒక చిన్న ఊరు. ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. పోతన లాంటి మహాకవి పుట్టిన దివ్యస్థలం అది, పుణ్యాత్ములు పుట్టిన స్థలానికి వెళ్ళి తీరాలి. గురువులు ఉన్న స్థలం, పుణ్యాత్ములు పుట్టిన స్థలం, మహాకవులు పుట్టిన స్థలం తీర్థయాత్రా స్థలాలతో సమానం. వాటిని చూడడం వల్ల కూడా సగం పాపాలు పోతాయి. అంతటి గొప్ప పండితుడు ఎందుకు రాశాడో తెలుసా? ఏదో చిన్నవాడు పుట్టాడు, మగవాడు పుట్టాడు అనకుండా, లేక లేక సంతానం కలగదు వీరికి అనుకున్నప్పుడు ఎవరికైనా సంతానం కలిగితే అటువంటి పిల్లవాడిని చిన్ని మగవాడు అనాలి. అంటే యశోదకి పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారు, కానీ పిల్లవాడు పుట్టాడు. అలా ఆలస్యంగా చాలా కాలానికి లేక లేక పిల్లవాడు పుడితే వాడిని ఏమనాలి? చిన్ని మగవాడు అనాలి. అంటే యశోదకి లేక లేక పిల్లాడు పుట్టేట అనడానికి చిన్ని మగవాని కనేనట అన్నారు వాళ్ళు. చూసొద్దాను రండి అని. అసలు నిజంగా పిల్లలు పుడితే ఫంక్షన్ అంతా ఆడవాళ్ళదే. మగవాళ్ళు ఏముంది, బయట కూర్చున్నాడు కబుర్లు చెప్పుకుంటూ కాఫీలు తాగుతూ టీలు తాగుతూ ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. కానీ సహజంగా స్త్రీలకు అలా కాదు, ముచ్చటది అచ్చటది. అందుకని అందరూ ఆ క్షణమే మనందరం కలిసి సామూహికముగా యశోద దగ్గరికి వెళ్ళి పిల్లవాడికి మంగళస్నానం చేయిద్దాం. మంగళస్నానం చేయాలంటే ముందు మనం స్నానం చేయాలి. స్నానం చేయకుండా మంగళస్నానం చేయించకూడదనుకుని అందరూ పన్నీటితో జలకాలాడారు, తలంటుకున్నారు, జుట్టులు చక్కగా విరబూసుకున్నారు కొంతమంది. ఆ విరబూసుకున్న జుట్టుకి ముడి కింద కట్టుకున్నారు కొంతమంది. కొంతమంది సగం ముడి సగం కొప్పు జార్చారు, కొందరు జడలు వేసుకున్నారు. ఇలా రకరకాలుగా అలంకారం చేసుకుని చీరలు కట్టుకుని ఉయ్యారంగా పెద్ద పెద్ద కొంగులు నేల మీదకి వెళ్లాడుతూ ఉండగా శిగల నిండా పువ్వులు తురుముకుని ఇక అప్పటి వరకు బీరువాల్లో దాచిన నగలన్నీ బయటికి తీసేశారట. ఒకేసారి పెళ్ళిళ్ళు పేరంటాలు వచ్చినప్పుడే ఒత్తప్పుడు లాకర్లో పెట్టేస్తారు, ఇప్పుడు ఈ నగలన్నీ బయటికి తీశారు. రకరకాల ఆభరణాలు వేసుకున్నారు. పోతన గారు వర్ణించారు అక్కడ ఏం అలంకారం చేశారండి. జండగత్తులు, పళ్ళు పిరుదులు, ఒళ్ళు దబ్బిగి చన్ను గవ్వలు, సిరి తడబడుడు చికురుములు, భ్రమర కుచ భరములు నవరన్ అంటాడు ఆయన. ఆ వెళ్ళే వాళ్ళంతా కొందరు చీరలు కట్టారు, కొందరు ఏవో పంజాబీ డ్రెస్సులు అలాంటి డ్రెస్సులు వేసుకున్నారు. మొత్తం మీద డ్రెస్సు మాత్రం వేసుకున్నారు. తర్వాత మంచి మంచి జడలు వేసుకున్నారు, ముడులు వేసుకున్నారు. వాటిల్లో కూడా అవేవో ఏతాకులలాగా ఉండేటటువంటి జడలు అట, వాటిల్లో కొన్ని చిన్న చిన్న పాయలు ఏతపాయల్లాగా ఉండేటటువంటి జడలు కొందరు వేసుకున్నారు. కొంతమంది మొగలి రేకులు తురుముకున్న జడలు వేసుకున్నారు. కొందరు పెద్ద ముడి ఎత్తుకున్నారు, కొందరు నెత్తి మీద కొప్పు పెట్టుకున్నారు. ఉన్న జుట్టు ఎంత ఉంటే దాన్ని తగిన రీతిలో అలంకరించుకున్నారు. కొంతమందికి పిలక జుట్టు ఉన్నవాళ్ళు ఏమో సవరాలు కూడా పెట్టుకున్నారట. ఆ అప్పటి నుంచి ఇంటి పేరు సవరం వచ్చింది కొంతమందికి ఈ సవరాలు పెట్టుకోవడం వల్ల. సరే, మొత్తం మీద ఏది ఏమైతేనే ఎన్ని అద్భుతమైనటువంటి ఈ జడల యొక్క విన్యాసాలు, వేణీ విన్యాసాలు చూపించారు. వీటిల్లో పువ్వులు పెట్టుకున్నారు, మళ్ళీ పువ్వులు పైనుంచి కింద దాకా అలంకారం చేసుకున్నారు. కొంతమంది పూర్తిగా బంగారంతో జడలు అల్ల చేసుకున్నారట. అంటే బంగారపు నగల్ని జడల్లో పెట్టి ఆ వెంట్రుకల్లో పెట్టి కుట్టేసుకున్నారన్నమాట. అంటే అది సువర్ణవేణి అన్నమాట. సువర్ణవేణి ఆ రోజుల్లో ఉండేదన్నమాట. దీన్ని బట్టి భాగవతంలో అంత అద్భుతంగా రాశారంటే పైనుంచి కింద దాకా బంగారాన్ని జడతో పాటు అల్లుకునేవారు అన్నమాట. అంత బంగారం ఉన్న సంపద ఉన్నటువంటి రోజులవి. ఇంకా ముక్కు పొడకలు, చేతులకి గాజులు, నడుముకి వడ్డాణాలు వేసుకున్నారు. ఇలా వేసుకుని అందరూ కూడా ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళలో వాళ్ళు, కుర్రాడు ఎలా ఉన్నాడంటావు, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడిగ్గా ఉన్నాడా, ఏమో చూడబోయే ముందు ఈ వార్తలు ఎందుకు అనుకుంటూ మళ్ళీ మళ్ళీ వాళ్ళల్లోనే, అసలు యశోద కొడుకేనంటారా, మనకి తెలియకుండా రహస్యంగా తెచ్చారా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంటే తెలియకుండానే వాళ్ళ నోటి వెంబడి ఆ వార్త కూడా వచ్చిందనమాట. ఇలా వివిధమైనటువంటి వాక్కులతో, మాటలతో, కబుర్లతో వాళ్ళు అలంకరించుకుని అక్కడికి వెళ్ళారు. చిట్ట చివరి ఏమన్నాడంటే పోతన గారు, సిరి తడబడి ముఖములట. లక్ష్మీదేవి కూడా ఆనాడు అలంకారం చేసుకున్న గోపికల ముఖాలను చూచి తెల్లబోతోంది. అంటే లక్ష్మీదేవి కంటే కూడా అందంగా ఉన్నారన్నమాట వాళ్ళు. అంత అందంగా అలంకరించుకుని బయలుదేరారు. మనం ఎంత గొప్పగా ఉన్నా అలంకారం వల్ల కూడా అందం వస్తుంది. అందుకని చక్కగా అలంకరించుకుని వెళ్ళారు వాళ్ళు. కొంతమంది ఏం చేశారు, తీరా పేరంటానికి వెళుతున్నప్పుడు ముడి వేసుకుంటే బాగుంటుందని క్రొమ్ముడులు వేడ ఆ ముడి విడిచిపెట్టేశారు. అంటే విరబూసుకున్నారు, తలంటుకున్న జుట్టుని విరబూసుకున్నారు. వక్షస్థలం మీద ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నగలు పూర్తిగా ఒక చీర వేళ్లాడేసుకున్నట్టు వేళ్లాడేసుకున్నారు. ఈ కంఠం దగ్గర వేసుకున్న నగలు పొట్టదాకా ఈ వక్షస్థలాన్ని కప్పేస్తున్నాయి. అన్ని నగలు దిగవేసుకున్నది ఒక ఆవిడ. అదనమాట కుచోపరి హార రేఖలు అల్లాడ. నడుస్తున్నప్పుడు ఈ హారాలు ఏమవుతున్నాయి, ఇలా పైకి కిందకి కదులుతున్నాయి. ఇంకా కొంతమంది ఏం చేశారు, కపోల పాలికల హాటక పత్ర రుచు విలోకనం వాడ. ఈ బొగ్గలు కొంతమందికి నల్లగా అందంగా లేవట. అందుకని నల్లగా ఉన్నాయి అందంగా లేవని రకరకాల రంగులు పూసి ఈ రంగుల మీద బంగారపు రేకులు, చిన్ని చిన్ని రేకులు అద్దేశారు. బంగారపు రసను ఈ బుగ్గలకు అద్దుకున్నారు. ఈ బుగ్గలకి రజలు అద్దుకోవడం వల్ల ఏమైందనమాట, అవి తడుక్కు తడుక్కుని వెరుస్తున్నాయి. అబ్బా, ఈవిడ మొన్నటిదాకా నల్లగా ఉండేది, ఈవిడ బుగ్గలు ఇలా బంగారంలో వెలిగిపోతున్నాయి ఏమిటో అని పక్క వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు అనమాట. అంటే ఆ రోజుల్లో కూడా ఇటువంటి అలంకారం ఎంత బాగా చేశారో ఆలోచించండి. ఇప్పుడు పెళ్లిళ్ళలో దిక్కుమాలిన మొహాలకి ఇంత పౌడర్ అద్ది వేస్తున్నారే ఈ గులాబీ రంగు. ఈ గులాబీ రంగు కంటే బంగారపు రజనద్ది అందంగా కనపడేలా చూసుకునేవారన్నమాట. ఈ పదం విన్నప్పుడల్లా అలంకారం ఆనాడు ఎలా ఉందో మనకి తెలుస్తున్నమాట. ఇవి కపోల పాలికలు అంటే, హాటక పత్రుతులు అంటే బంగారపు రేకులు. ఇంతంత రేకులు అద్దుకున్నారు, అంటించుకున్నారు, అంటించుకుంటే అలా అతుక్కుపోయి అవి ఎండబడినప్పుడు తడుక్కుమని మెరుస్తున్నాయి. పటాంచలంబు లసియాడగా, ఇంకా చీర చెంగు కిందకి విడిచిపెడితే ఈ ఆడవాళ్ళు నడుస్తుంటే వెనకాతల చీర చెంగు వీధంతా తుడుస్తున్నట్టుగా ఉంది కూడా. పెద్ద పెద్ద చీర చెంగులు వేసుకుని వెళ్ళేవారు చక్కగా. అవి వీధి వెంబడ రోడ్డెంబడ ఈడ్చుకుంటూ వయ్యారంగా నడుస్తున్నారు. నడవడంలో కూడా ఢామ్ ఢామ్ అని నడిస్తే వాళ్ళు ఇబ్బంది, అందుకని మదగజగా మన అన్నారు. ఏనుగులు కొంచెం వయ్యారంగా టీవీగా పెడతాయి, వీళ్ళు కూడా వెళ్ళి వెళ్ళిగా వెళ్ళడం మొదలెట్టారు. అంటే గజగమన అంటే ఇంత లావుగా ఉన్నారు కదా సుమ, అక్కడ నడకలో ఒక టీవీ ఒయ్యారం కొంచెం మెల్లగా వెళ్ళారు. అందుకే జడగతులును మెల్లమెల్లగా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పళ్ళెములు పుచ్చుకొని వాటిల్లో రకరకాల బంగారపు కానుకలు పుచ్చుకొని కృష్ణుడున్న చోటకి వెళ్ళారు. ఆ సమయానికే యశోదాదేవి పిల్లవాడికి స్నానం చేయించడానికి ఒళ్ళో పడుకోబెట్టుకుంది. వేడి వేడి నీళ్లు తెచ్చారు, అందులో గంధాలు కలిపారు, సుగంధ ద్రవ్యాలు కలిపారు, మంచి స్నానానికి ఎన్ని రకాల ఏర్పాట్లు చేయాలో అన్నీ చేశారు. ఆ నీళ్లు కూడా కొంచెం పిల్లలకి వేడి నీళ్లే పోయాలి, చన్నీళ్ళు పోయకూడదని ఆ రోజుల్లో ఉండేది, బాగా వేడిగా పోసేవారు. ఇప్పుడు అంత వేడి నీళ్లు పోస్తే కన్నీళ్ళు వస్తాయి, చన్నీళ్ళు కలిపేస్తున్నారు అందుకని. కానీ ఆ రోజుల్లో కొంచెం వేడిగా నీళ్లు పెట్టారు. ఆ నీళ్లు పెట్టి పోయిపోతుంటే ఎవరికి వాళ్ళు వచ్చి, అమ్మాయి యశోద ఎంత లేక లేక నీ కొడుకు పుడితే మాత్రం మమ్మల్ని పిలవకుండా నువ్వే నీళ్లు పోసేస్తావా, మేము పోస్తాం అని అందరూ తలకో చెంబుడు పోయడం మొదలెట్టారు. ఆ మధ్యన ఒక ఆయన గురువుగారి నెత్తి మీద చెంబుడు నీళ్లు పోస్తే పుణ్యం వస్తుందని చెబితే 2000 మంది వచ్చిన నెత్తి మీద పోసిపోయారు తలకో చెంబుడు. తెలుసా మీకు, ఇది జరిగింది ఏలూరులో. గురు పూర్ణిమ నాడు ఎవరో చెప్పారట టీవీలో కర్మగారి, గురు పూర్ణిమ నాడు గురువుగారి నెత్తి మీద చెంబుడు నీళ్లు పోస్తే మోక్షం వస్తుందని. ఒక్కొక్కడు ఎంతంత చెంబుడు పట్టుకొచ్చిన వాళ్ళు వెళ్ళి, కొంతమంది 2 చెంబులు 3 చెంబులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి మరీ అమాయకం, 2 చెంబులు వస్తే ఎక్కువ వస్తుందేమో, 3 చెంబులు పోస్తే ఎక్కువ వస్తుందో అని. ఆ నీళ్లు కూడా ఏమిటి, వాళ్ళ ఇళ్లలో మరి ఏ బాత్రూమ్ నుంచి పట్టుకొచ్చారో, కుళ్ళు కంపు రామచంద్ర ప్రభు అంచేత కొన్ని అతి అంటారు వీటిని. శాస్త్రం వేరు, ఆచరణ వేరు. పాపం వీళ్ళంతా వేడి వేడి నీళ్ళు ఆ కుర్రవాడి నెత్తి మీద పోస్తున్నారు ప్రేమే తప్ప, వాళ్ళు అమాయక స్త్రీలు కదండి, నిజంగా యాదవ స్త్రీలకి కల్లా కపటం తెలియదు, అందుకని బాగా పోశారట. ఏం పద్యం రాశారు అక్కడ పోతన గారు, అసలు ఎప్పుడు జీవితంలో నీళ్లు పొయ్యని వాళ్ళు పోసినట్టు పోశారు వాళ్ళు. కానీ ఆ పోయించుకుంటున్న వాడు ఎక్కడున్నారో తెలుసా, ఆయన ఎప్పుడు ఎందులో ఉంటాడు, సముద్రంలో ఉంటాడు. పాల సముద్రంలో నిరంతరం నీళ్లలో ఉండే ఆయనకి కొత్తగా నీళ్లు పోయడం మొదలెట్టారు వీళ్ళు. అది అద్భుతమైన భావన అంటే, ఎప్పుడు చూసినా నీళ్లలో ఉండే స్వామివారికి పలుతోయంబుల జగముల పలుతోయములందు ముంచి భాసిల్లెడి ఆ పలుదోయగాడు వల్ల వల్లన కరతోయముల చలంగుచుతడియున్. మనల్ని నిరంతరం సంసారం అనే సముద్రంలో ముంచెత్తే పుణ్యాత్ముడు ఆయన. ఎప్పుడూ పాల సముద్రంలో నీళ్లలోనే ఉంటాడు. ఆయనకి నారాయణుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, నారాహ అంటే నీళ్లు అని అర్థం, అయనము అంటే నివాస స్థానం, నార అయనః నారాయణః అంటే నీరు నివాసముగా కలిగినవాడు. నీరే నివాసముగా ఎప్పుడూ నీటిలో ఉండే స్వామిని కొత్తగా నీటి మొహం ఎరగని వాడి దగ్గరికి వెళ్ళినట్టుగా వెళ్ళి నీళ్లు పోస్తూ ఉంటే వల్లవ కర తోయముల చలంగుచు తడియు. గోపికా స్త్రీల చేతులతో పొయ్యబడిన నీళ్లలో ములిగి ఆ నీళ్లు పోసారా, పోయండి బాగా పోయండి అని ఆ నీళ్లు పోయించుకుంటూ తడిసేట ఇప్పుడు కొత్తగా. నీళ్లలో తడిసేవాడిని నీళ్లతో తడిపారన్నమాట. మనల్ని మాత్రం రకరకాల సంసార సముద్రాల్లో ముంచెత్తుతాడు. ఆయన సముద్రంలో ఉంటాడు, సముద్రం ఆయన అంటదు, మనల్ని మాత్రం సంసార సముద్రంలో ముంచెత్తుతాడు. అటువంటి వాడిని వీళ్ళు కూడా బాగా జలాలతో ముంచెత్తారు. వాళ్ళ నీళ్లు పోయించుకుని స్నానం చేశాడు. ఇంతలో ఒక ఆవిడ వచ్చింది, మరీ వేడి వేడి నీళ్ళు ఎక్కువగా పోసేస్తున్నారేమో, జాగ్రత్తే బాబు, అసలే కుర్రాడు నల్లగా ఉన్నాడు, మరింత నలుగైపోతాడు అంత ఒక ఆవిడ. ఏమైతేనే ఆ నల్లధనంలో ఎంత అందం ఉన్నది, అది మామూలు నలుపు కాదు, ఒక రకమైన నీలవర్ణం. ఆ నీలవర్ణాన్ని చూస్తూ ఉంటే శరీరం గగురుపాటుకు గురవుతోంది అని ఆడవాళ్ళు అంతా వచ్చి, యశోదమ్మ మేము వెళ్ళాక పిల్లవాడికి దిష్టి తీయి, పిల్లవాడికి దిష్టి తగిలేటట్టుంది, ఎంత బాగున్నాడో, మాకు ఉన్నారు పిల్లలు. ఈ లేక లేక ఆలస్యంగా పుట్టినా ఎంత అందమైన వాడు పుట్టాలి, ఎందుకు పనికిమాలిన కొడుకులు ముందు పుడితే మాత్రం ఉపయోగం ఏమున్నది అని ఆ సౌందర్యానికి వాళ్ళలో వాళ్ళే తెగ ప్రశంసించారు. ఎక్కువ మంది మాత్రం అనుకున్నది ఏమిటో తెలుసా, యశోద మన నందరాజు గారి భార్య, ఎంతో పుణ్యం చేసింది, దానాలు చేసింది, అందుకే కొంచెం ఒక అడుగు ఆలస్యమైనా ఇంతటి బంగారం లాంటి కొడుకు పుట్టాడు. ఏమి అందం, ఏమి కళ్ళు, ఏమి చూపు, అసలు పుట్టి పుట్టగానే కళ్ళు ఎవరిప్పుతారండి ఆయన ఇప్పెట్ట, తామర పువ్వుల్లో ఉన్నాయి ఆ కళ్ళు పైగా. ఆ అరికళ్ళు ఎంత కోమలంగా, తామర పువ్వుల కంటే శుతిమెత్తగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి చిగురుటాకుల్లాగా, పెదవులు కూడా ఎర్రగా ఉన్నాయి, మంచి ముక్కు, చక్కని శంఖం లాంటి మెడ ఇక పుట్టుకతోటి ఎంత ఒత్తు తుట్టుతో పుట్టాడు ఆయన, గిరదాల తుట్టుతో. అసలు ఏమిటో తెలియదు కానీ దేవుడికి బట్టతలు రాదు, అదంతా మనకే మానవులకు పారేశారు వాళ్ళు. ఆ ఒత్తైన నల్లని గిరదాల తుట్టుతో ఆ స్వామివారు కనపడుతుంటే కాకపక్షములు అంటారు పోతల గారు, అంటే ఇలా పైనుంచి కిందకి ఇలా ఒత్తులు ఒత్తులుగా ఉంగరాలుగా వేళ్లాడుతూ ఉంటుంది. అటువంటి తుట్టుతో ఉన్న ఈ కుర్రాన్ని చూచి ముచ్చట పడిపోయారు వాళ్ళంతా. ఇక తర్వాత ఒక ఆవిడ వచ్చింది, మంచి కస్తూరి తిలకం పట్టుకొచ్చి ఇలా పొడుగ్గా పెట్టింది ఆయనకి నుదుట, ఒంటికి గంధం పూశారు, బుజ్జి బుజ్జి బట్టలు కుట్టించి ఉంచారట అంతా. యశోదాదేవి గర్భం ధరించగానే ఎవరికి వాళ్ళే పిల్లవాడికి కానుకగా ఇవ్వడానికి బట్టలు కుట్టించారు. ఇప్పుడు వాళ్ళలో వాళ్ళకి పోటీ వచ్చింది, నేను తెచ్చాను పిల్లవాడికి బట్టలు, నా బట్టే కట్టాలంటుంది ఒక ఆవిడ, నా బట్టే కట్టాలంటుంది పక్క ఆవిడ. ఎంతమంది బట్టలు, ఎవరి బట్ట కట్టాలి, ఒక్కొర్రాడు ఒకడో, పట్టి ఒకడో, బట్టలు ఇన్ని, ఎలాగా? ఇలాంటి సమస్యలు సహజంగా అందరికీ వస్తూనే ఉంటాయి, గురువుగారికి ఎక్కువ వస్తాయి. ఏ గురు పూర్ణిమ నాడో నలుగున్నారు పంచెలు పట్టుకొచ్చి, గురువుగారికి నా మీద ప్రేమ ఉంటే ఈ పంచే కట్టాలంటే ఇక వీడికి విసిగెత్తి పంచెలు అవతల పారేస్తున్నాడు. కాబట్టి భగవంతుడికి కూడా భక్తుల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి అప్పుడప్పుడు, ఆయన భగవంతుడు కాబట్టి తీర్చుకుంటాడు. చివరికి ఆ సమయంలో యశోదాదేవి ఏమందో తెలుసా, నేను కన్న తల్లిని, నేను బట్టలు కుట్టించాను, మీరు కుట్టించారు, కానీ ఈసారికి మాత్రం ఇవేవీ కాదు, మా ఆడబడుచు రోహిణి ఉందిగా, ఆవిడ కుట్టి తెచ్చిన బట్ట మాత్రమే మా పట్టికి కడతాం. దీని వెనకాతల గొప్ప అంతరార్థం మీకు తెలుస్తోంది. నిజానికి ఈ పిల్లవాడు ఎవరు, దేవకి కొడుకు కానీ మాట వరసకు కూడా యశోద కొడుకు కాడు. అంటే దేవకి కొడుకు అంటే వసుదేవుడి పిల్లవాడు, రోహిణి ఎవరు, వసుదేవుడి పెద్ద భార్య. నిజానికి ఈ సమయంలో కన్నతల్లి కట్టాలి, కన్నతల్లి కట్టకపోయినా కన్నతల్లికి అక్కగారే కనుక రోహిణికి ఆ అర్హత ఉన్నది. అందుకే భగవంతుడు తెలియకుండానే యశోద నోటి వెంబడి ఏమనిపించాడు, వసుదేవుడి పెద్ద భార్య, నందునికి సోదరి, నాకు ఆడబడుచు రోహిణి, నేను గర్భంతో ఉన్నప్పటి నుంచి మగపిల్లవాడే పుడతాడనే నమ్మకంతో బట్టలు కుట్టించి ఉంచింది, పసుపచ్చ రంగు బట్టలట పైగా కూడా. విష్ణువుకి ఏమిష్టం, పీతాంబరం ఇష్టం, కాబట్టి ఆ పసుపు బట్టలే కడతానని ఆవిడ కుట్టించి తెచ్చిన బట్టలనే కట్టింది. తెలియకుండానే వసుదేవ పుత్రుడు వసుదేవుడి భార్య చేతనే తనకి బట్టలు ధరింపజేయించుకున్నాడు అనమాట. ఇప్పుడు ఈ పిల్లవాడిని ఒక బంగారపు ఉయ్యాల చేయించి ముందే పెట్టుకుంది రండి, అన్ని ఆవిడ ఏర్పాట్లు చేసుకుంది. ముందు జాగ్రత్త అంటారు, అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది కదా, ఎక్కడైనా మన యాత్రకు వెళ్లే ముందు కళ్యాణ మండపం బుక్ చేసినట్టుగా ఆవిడ చక్కని ఒక బంగారపు ఉయ్యాల సిద్ధం చేయించి అందులో మెత్తని పరుపు వేసింది, అందులో పడుకోబెట్టారు. ఇక అందరూ కలిసి నేనే ఊపుతానంటే నేనే ఊపుతా ఉన్నారు. ఈ బాధపడలేక దానికి ఒక తాడు కట్టారు పొడుగ్గా, వరసగా జనాలందరూ ఈ తాడు పట్టుకోండి అన్నారట. కొంచెం మెల్లిగా ఊపండి, పిల్లవాడిని బట్టి గట్టిగా లాగితే రాక్షసంగా పడిపోతాడంటే మాకు తెలుసులేమమ్మా అని మెల్లి మెల్లిగా అందరూ ఆ తాడు పుచ్చుకుని ఊపారట. అందరికీ అవకాశం ఇచ్చాడు పరమాత్మ. వాళ్ళు ఉయ్యాల శుతిమెత్తగా ఊపుతూ చక్కని పాట పాడారు.